சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். மனம் 13 அத்தியாயம் பூர்த்தி செய்தோம். 3వ షట్కమైనటువంటి భగవద్గీతలో 14వ అధ్యాయంలో ప్రవేశించబోతున్నాం. ముందుగా ఉపోద్ఘాతాన్ని చెప్తాను. మనం 13వ అధ్యాయంలో క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అని, క్షేత్రం అంటే అనాత్మ అని, క్షేత్రజ్ఞ అంటే ఆత్మ అని తెలుసుకున్నాం. మరి ఇంకొక పేరుతో కూడా పిలువబడిన ఈ ఆత్మ అనాత్మలు, పురుష అంటే ఆత్మ అని, ప్రకృతి అంటే అనాత్మ అని తెలుసుకున్నాం. కనుక ఆత్మ అనాత్మలకి మరొక పేరు ఏంటంటే, ఆత్మ అనాత్మలకి మరొక పేరు ఏమిటంటే పురుష ప్రకృతి. పురుష అనేది ఆత్మ, ప్రకృతి అనేది అనాత్మ, క్షేత్రం క్షేత్రజ్ఞ. ఈ ప్రపంచం అంతా కూడా ఆత్మ అనాత్మలతో నిండి ఉన్నది అని తెలుసుకున్నాం. కృష్ణ పరమాత్మ క్షేత్రం అంటే ఈ జగత్ అంతా కూడా క్షేత్రం అన్నారు. ఈ శరీరాన్ని కూడా క్షేత్రమే అన్నారు. ఇదం శరీరం కౌంతేయ అన్నారు. ఈ శరీరానికి సంబంధించినటువంటి మనస్సు, సూక్ష్మ శరీరం కూడా క్షేత్రంతో సమానం, క్షేత్రమే. అంటే ఈ ప్రపంచం మొత్తాన్నే క్షేత్రంగా కాకుండా నీ శరీరాన్ని, మనసుని కూడా ఆ క్షేత్రంలోనే కలపాలి. అది కొంచెం కష్టమైన పని. మనకు ఈ శరీరం మీద అహంకార మమకారం ఉన్నంత వరకు మనం ఈ శరీరాన్ని ఆ విశ్వరూప ఈశ్వరుడికి అర్పించలే. ఈ శరీరం మనసు కూడా ఆ విశ్వరూపంలో భాగం అని తెలుసుకోవాలి. 11వ అధ్యాయంలో చూసాం విశ్వరూప దర్శన యోగం. ఈ జగత్తంతా కూడా ఆయన యొక్క రూపం అని తెలుసుకున్నాం. అలా ఎవరైతే దర్శిస్తాడో అతడు నిజంగా విశ్వరూప ధ్యానం చేసేవాడు అని అర్థం. మనం చూసే ప్రతిదీ కూడా భగవంతుడి యొక్క రూపమే. చెట్టు భగవంతుడి రూపమే, నది భగవంతుడి రూపమే. ఎక్కడెక్కడ ఉంటాను ఆయన చెప్పాడు, అందులో అన్ని రూపాలు నావే అన్నాడు. అన్ని రూపాలు తనవే అని చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? మర్యాద పాటించాలా లేదా? నాయన, అన్ని రూపాలు నువ్వే అన్నావు కాబట్టి, విశ్వమే నీ రూపం కాబట్టి, ఈ శరీరం విశ్వంలోదా కాదా? విశ్వం అంటే యూనివర్స్. నీ శరీరం మనసు కూడా విశ్వంలో భాగమా కాదా? విశ్వంలో భాగమైనప్పుడు, విశ్వమే ఆయన రూపమైనప్పుడు ఇది కూడా ఆయన రూపమా కాదా అని ఆయనకి అర్పించు. దీని మీద అనవసరమైనటువంటి అహంకారం మమకారాన్ని పెంచుకోవాలి. ఇది భగవంతుడి ప్రాపర్టీ, అది విషయం. అప్పుడు నీకు విశ్వరూప దర్శనం ఉన్నది అని అర్థం. అంతవరకు నీకు విశ్వరూప దర్శనం రానట్లే. విశ్వాన్ని భగవంతుడిగా దర్శిస్తున్నాను అన్నాడు. నీ శరీరాన్ని మనసును కలిపావా లేదా అందులో చెప్పు నువ్వు. అది మాత్రం కలపలేదండి అన్నాడు. అది మాత్రం కలపలేదు, నా శరీరాన్ని మనసును మాత్రం కలపను, మిగతా అదంతా విశ్వరూపం, భగవంతుడి రూపమే. అప్పుడు నీ రూపం ఎక్కడుంది? ఈ శరీరం మనసు ఎక్కడున్నది? విశ్వంలో ఉన్నది కదా. విశ్వంలో ఉన్నప్పుడు విశ్వంలో కలపాలి కదా. ఎలా కలపమంటారండి అంటారు? ఫిజికల్గా కలపక్కర్లేదు, మనస్సులో భావించు, భావన చేయాలి. ఎలాగైతే ఈ వేలు పట్టుకున్నా కూడా శరీరాన్ని తాకినట్లే కదా. ఎక్కడో చిటికిన వేలుని, చిటికిన బొటన వేలుని పట్టుకున్నా కూడా శరీరం అంతా తాకినట్లే కాదా? అదేవిధంగా ఈ శరీరంని మానసికంగా ఈ సృష్టికి ఈ విశ్వానికి పరిమితమైనది కానీ నాకు కాదు, దానికి సంబంధించినది అనే భావన వస్తే అహంకారం తగ్గిపోతుంది, మమకారం తగ్గుతుంది. ఇది నాది అనుకున్నప్పుడే కదా అహంకారం మమకారం వస్తున్నది, నీది ఎట్లా అవుతున్నది ఇది. అందుకని క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అన్నాడు ఆయన. విశ్వరూపం నుంచి మనల్ని చూడండి ఎలా గ్రాడ్యువల్గా తీసుకెళ్తున్నారు కృష్ణ పరమాత్మ. ఈ అహంకారం మమకారం వదలడం అంత తేలిక కాదు. ఇలా విచారణ చేసి అవును ఈ విశ్వం అంతా ఆయనే అయినప్పుడు విశ్వానికంటే వేరుగా నేనెక్కడున్నాను, అసలు నా శరీరం మనస్సు కూడా ఆయనలో భాగమే కదా. కనుక ఆయనదైనప్పుడు ఈ శరీరం మనస్సు నాకెందుకు అనవసరమైన అహంకారం మమకారం ఈ శరీరం మీద, నాది కాని దాని మీద నాకెందుకు మమకారం, నా శరీరం కానప్పుడు నేను ఎందుకు మమకారం పెంచుకోవాలి, దీని మీద దీనికి సంబంధించిన వ్యక్తుల మీద నేను ఎందుకు పెంచుకోవాలి మమకారం, వాళ్ళు కూడా ఆ విశ్వరూపంలో భాగమే. అంటే ఈ విషయం తెలియక మనం ఇది నేను నాది అనే అహంకారం మమకారంతో నా వాళ్ళనే మమకారంతో రాగద్వేషాలను పెంచుకొని మనస్సులో అలజడిని పెంచుకొని స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, పాల్పిటేషన్, అర్థమైందా? అవసరమా? నీది కాని దానిని నీది అనుకుంటూ అదొక తప్పు, ఎర్రర్ నెంబర్ వన్, మిస్టేక్ నెంబర్ వన్. దీనికి సంబంధించిన వాళ్ళని నీ వాళ్ళు అనుకుంటూ మిస్టేక్ నెంబర్ టూ. అహం మమ, ఈ అహం మమ పెంచుకొని పెరుగు పర్వతంలాగా పెరిగిపోతుంది. అది దానికి ఇష్టమైనవి జరిగినప్పుడు సంతోషం, రాగం, ఇష్టంగాని జరిగినప్పుడు కోపం, ద్వేషం, ఇలా పెరిగిపోతూ ఉన్నది రాశి రాశిలాగా. రాగద్వేషాలు, కోపతాపాలు, ఈర్ష, అసూయలు, అన్ని కంప్లైంట్స్. ముందుగా వచ్చేది ఏమిటో తెలుసు? అహం మమ ఉన్నదంటే కంప్లైంట్. కంప్లైంట్ ఈజ్ ద ప్రూఫ్ ఫర్ అహం మమ, నేను నాది. నేను నాది ఉన్నప్పుడే అందరి మీద కంప్లైంట్ చేస్తూ ఉంటాం. నేను నాది అని భావన లేని వాడికి కంప్లైంటే లేదు. ఎందుకని? అసలు అంతా విశ్వరూపంలో భాగమైనప్పుడు, భగవంతుడిదే అయినప్పుడు నేను ఎవరి మీద కంప్లైంట్ చేయాలి చెప్పండి? కనుక మనిషి పక్వత చెందాలి, పరిపక్వత రావాలి. మనిషికి పరిపక్వత రాకపోతే మెచ్యూరిటీ అంటారు, మెచ్యూరిటీ, రైపెనింగ్ ది అహంకార. అహంకారాన్ని బాగా పండించాలి, మగ్గాలి అది అహంకారం. ఎట్లాగైతే పచ్చి మామిడికాయని కోస్తే ఏమొస్తాయి? పాలు వస్తాయి. కొయ్యడమే కష్టం అసలు. అదే పండు మామిడికాయ అలా పట్టుకుంటే చేతిలోకి వచ్చేస్తుంది. పక్వం పొందాలి, బాగా పండాలి అహంకారం. అహంకారం పండాలంటే ఏం చేయమంటారండి? గడ్డిలో పెట్టి మగ్గ పెట్టమంటారా? మామిడికాయలాగా డబ్బాలో పెట్టి మూత పెట్టమంటారా అహంకారాన్ని? అంటే దానికి ఒక పద్ధతి ఉన్నది శాస్త్రంలో. ఈ అహంకారం నేను నాదని పోనంత వరకు నీకు శాంతి లేదు, సుఖము లేదు. అది గుర్తుపెట్టుకో. నేను వదలలేనండి నా అహంకారాన్ని, నేను వదలలేనండి నా మమకారాన్ని వదలలేనంటే వదలవాకు, శాంతిని సుఖాన్ని వదులుకో. అర్థమైందా? ఇండైరెక్ట్గా నువ్వు శాంతి సుఖము వద్దని చెప్పినట్లే. అహంకారం మమకారం ఈగో అన్నమాట. నేను నాది, నా వాళ్ళు, నా కుటుంబం, నా ఆస్తి, నా ఆస్తిపాస్తులు, నా ఇల్లు, ఇది ఒక మమకారం ఉంది చూసారా? నా పిల్లలు, మా అబ్బాయి, మా అమ్మాయి. ఈ అహంకారం మమకారం పెరిగే కొద్దీ నీ సుఖం తరుగుతూ ఉంటుంది, నీకు శాంతి తగ్గుతూ ఉంటుంది. నీ డ్యూటీ చేయమన్నాం కానీ అంతకంటే ఎక్కువ మమకారం పెట్టుకున్నప్పుడు నీకు దుఃఖం వస్తుంది. డూ యువర్ డ్యూటీ, మైండ్ యువర్ బిజినెస్ అని అర్థం. భగవంతుడు ఏం చెప్తున్నాడు? మైండ్ యువర్ బిజినెస్. మనమేం చేస్తాం? దాటిపోతాం. ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. నో అడ్మిషన్ వితౌట్ పర్మిషన్, ఆయన ఆజ్ఞ లేకుండా ఆయన ప్రపంచంలో మనం ప్రవేశించామంటే ప్రాసిక్యూషన్ ఏంటో తెలుసా? మన సుఖ శాంతి, నిద్రపట్టని రాత్రులు, ఆకలి లేనటువంటి, ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, ఒకటే దుఃఖం, ఏదో కలత, ఏదో వ్యాకులత, ఏదో బాధ, ఎక్కడో ఏదో వెలితి, చాలు కదా, ఇంకేం కావాలంతకంటే నీకు? ఇది నీ సుఖాన్ని, నీ యొక్క శాంతిని పణంగా పెడతావు అహంకారం మమకారం ఉంటే. ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు నా మనస్తాపం, నా దుఃఖం, అశాంతికి నేనే కారణం, నా మమకారం అహంకారమే కారణం అని తెలుసుకున్న రోజు యు ఆర్ మెచ్యూర్ పర్సన్. ఇది తెలుసుకోలేరు చాలామంది, చాలా కష్టం తెలుసుకునేటప్పటికీ 80 ఏళ్ళు వస్తాయి చాలామందికి, టూ లేట్. ఆ టైంకి నువ్వు సాధించేదేం లేదు. మామిడి పండు ఎప్పుడో పండుతుందిట, ఏం ప్రయోజనం? అది పండవలసిన టైంలో పండాలి. మన మానవుడి జీవితం కూడా అంతే, మనస్సు కాయలాగా ఉంటుంది. మొదట చిన్నప్పటి నుంచి చూడండి, పిల్లలకు కూడా నాది, నా పెన్ను, నా పుస్తకం, పిల్లలకు ఉంటుందా ఉండదా? నా బ్యాగ్ నువ్వెందుకు తీసుకున్నావు? ఇవి నేర్పక్కర్లే, పుట్టుకతోనే వచ్చేస్తాయి. వెంటనే లాక్కుంటాడు, చూసారా? వాడిది ఎవరైనా పట్టుకున్నాడంటే వెంటనే లాక్కొని దాన్ని ఎట్లా కావలిచ్చుకుంటాడు. అదే పని 40 ఏళ్ళు వచ్చిన తర్వాత చేస్తున్నావా లేదా? నా ఆస్తి నా పేరు మీద ఉండాలి. మా అబ్బాయి కోడలు వచ్చి ఏమండి అంటే నాతో మాట్లాడటం లేదంటుంది ఈవిడ. చూసారా ఎంత మమకారము, అసలు నీది ఎట్లా అవుతుంది? కానీ అలా పెంచుకొని పెంచుకొని అలవాటై అలవాటైపోయి కొడుకుకు పెళ్ళయితే ఏ తల్లి శాంతిగా ఉన్నట్లుగా కనపడటంలే. ఎందుకు అంటే అహంకారం మమకారం. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు స్వేచ్ఛగా ఆలోచించి వాళ్ళు పనులు చేస్తుంటే తల్లిదండ్రులకి ఆనందం లేదు. ఎందుకంటే మమకారం, నాకు చెప్పకుండా చేస్తాడా, నన్ను ఒక మాట అడగచ్చు కదా, ఏం అడగకపోతే ఏమైంది? మమకారం, నాకు చెప్పకుండా చేసేసాడే, నాతో ఒక మాట అన్న అనలేదు, అనకపోతే ఏమైంది? అనాలని చెప్పకూడదని చెప్పలేదు, ఏదో బై ఏదో మర్చిపోయి ఉంటాడు. అయినా సరే ఇంకా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు ఈ తండ్రి, తండ్రి తల్లి తండ్రి జీవితాంతం గుర్తుపెట్టుకొని అప్పుడు మా అబ్బాయి, అప్పుడు మా అబ్బాయి అంటాడు. చూసారా ఎంతటి మమకారం, ఎంతటి అహంకారం మనిషికి. ఇంకా దానివల్ల ఏంటంటే శాంతి ఉండదు, సుఖం ఉండదు, పోయింది మన శాంతి, గప్చిప్పుగా పోతుందన్నమాట. అందుకని ఏది కూడా కావాలి నాకు ఎదురు చూడకూడదు, ఎప్పుడు కూడా అపేక్ష ఉండకూడదు, అపేక్ష ఉండకూడదు. ఆపేక్ష అపేక్ష, ఆపేక్ష వల్లనే అపేక్ష వస్తుంది. ఎప్పుడైతే ఆపేక్ష అంటాను తెలుగులో, మమకారాన్ని ఆపేక్ష, అసలు నీకు ఆపేక్షే లేదురా అనేవాడు చిన్నప్పుడు ఏమీ అర్థమయ్యేది కాదు. నాకు ఎంత ఆపేక్షో అంటే ప్రేమ అని అర్థం. ఆపేక్ష ప్రేమ అన్నా అంటే పడ్డామని క్రింద అర్థం. ఆపేక్ష అన్నామంటే మమకారం అని అర్థం. ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడైతే ఆపేక్ష మమకారాన్ని పెంచుకుంటామో, అపేక్షిస్తూ ఉంటాము, ఎదురు చూస్తూ ఉంటాం వాళ్ళ యొక్క మమకారానికి, ప్రేమకి, వాళ్ళ మాట కోసం ఎదురు చూడటం, మనల్ని సంప్రదించాలి వాళ్ళు, మనల్ని గౌరవించాలి, మన ఇట్లాంటి ఎదురు చూపు ఉంటుంది. చూసారా ఆ వ్యక్తికి అశాంతి తప్పదు. ఇవన్నీ ఎందుకు వస్తాయి? మమకారం వలన వస్తాయి. ఈ మమకారం ఎందుకు వచ్చింది? అహంకారం వలన వచ్చింది. ఈ అహంకారం ఎందుకు వచ్చింది? ఈ విశ్వరూపం యాక్సెప్ట్ చేయకపోవడం వలన వచ్చింది. ఇది కూడా విశ్వరూపంలో భాగమని ఆయనకి అర్పించకపోవడం వలన వచ్చింది. కనుక పక్వం రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు అంటే, శాస్త్రంలో చెప్పబడింది మనిషికి పక్వం రాకపోవడానికి కారణం తమో గుణం. మానసికమైనటువంటి పరిపక్వత రాకపోవడానికి కారణం, పరిపక్వత అంటే ఏమిటి, ఎవ్రీథింగ్ ప్రతిదీ భగవంతుడిదే, దేదైనా జరిగే ఎలా జరిగినా సరే అంతా భగవంతుడి నియతి. అంటే యాక్సెప్టెన్స్, ఏది జరిగినా కూడా ఎనీ ఎక్స్పీరియన్స్ అనుభవం ప్రతిదాన్ని అంగీకరించే స్థితిలో ఉండాలి మనస్సు, తయారుగా ఉండాలి. జరిగిపోయింది, అయిపోయింది, రెడీ, ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్. ఎందుకు ఎందుకు, వై 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 అంటూ వై పీడిస్తూనే ఉంటుంది మనస్సు. అయి అయిపోయింది కదా, జరిగిపోయింది కదా, యాక్సెప్ట్ అంటే అంటుంది. అది యాక్సెప్టెన్స్. అది యాక్సెప్ట్ చెయ్యడం లేదు అంటే చిన్న ఏ విషయమైనా సరే, ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాం. ప్రతిదీ లైఫ్లో ఘర్షణ పడుతున్నది మనస్సు, దీనికి ఒప్పుకోవడం లేదు, ఇది కాదు ఇది కాదని ఒకటే ఘర్షణ పడుతున్నది అంటే యాక్సెప్టెన్స్ లేదు, అంగీకారము లేదు అని అర్థం మన మనస్సుకి. అంగీకారం లేదన్నప్పుడు తమో గుణం చాలా ప్రిడామినెంట్గా ఉన్నది అని అర్థం. అది పచ్చికాయ అన్నమాట, మనస్సు పచ్చికాయతో సమానం. పచ్చికాయ ఎట్లా ఉంటుందండి, కొరకలేం, తీపి ఉండదు, రుచి ఉండదు. మన మనస్సు కూడా అట్లాంటిది. ఆ మనిషి వల్ల ఒక సుఖము ఆనందం ఉండదు ఎవరికి. ఎవరి మనస్సు అయితే పరిపక్వత చెందదో ఆ వ్యక్తికి సుఖం ఉండదు, అవతల వాళ్ళకి సుఖం ఉండదు. తమో గుణం ఉండాలి. ఆ తమో గుణం పోవాలంటే ఏం చేయాలంటే వాడికి రజోగుణం వచ్చేట్టు చేయాలి. రజోగుణం రావాలంటే ఏం చేయాలండి అంటే కర్మయోగం చేయించాలి. కర్మయోగం అంటే పంచమహాయజ్ఞాలు. కర్మయోగం చేస్తే తమో గుణం పోతుంది. నిస్వార్థత, స్వార్థం లేకుండా కొంచెం ఇతరుల కోసం దేవుడికి పూజ చేయటం, తోటి మానవులకు సేవ చేయటం, కుటుంబంలో వాళ్ళకి కోసం సహాయం చేయడం, పశుపక్షాదులకు సహాయం చేయడం, పితృదేవతలకి వాళ్ళ రుణాన్ని తీర్చుకోవడం కోసం వాళ్ళకి తర్పణానివ్వడం, మన ఋషులు ఇచ్చినటువంటి ఈ సంపదకి ప్రతిరోజు వాళ్ళని గుర్తు చేసుకోవడం, పారాయణం చేసి ఏదో కొన్ని తెలిసిన వరకు ఇలా రోజు చేయడం వల్ల మనలో తమో గుణం తగ్గిపోయి అహం మమ తగ్గుతుంది. నిస్వార్థంగా చేయడం మొదలు పెడతాం. సెల్ఫిష్నెస్ పోయి సెల్ఫ్లెస్నెస్, నిస్వార్థత వస్తుంది. అంతకుముందు ప్రేమ ప్రేమ అన్నాం, అబ్బాయి మీద నాకు ప్రేమ, అమ్మాయి మీద ప్రేమ, కోడల మీద చాలా ప్రేమ. ఏం కాదు, నీకు వాళ్ళు కంఫర్ట్గా చూస్తున్నారని చెప్పి నీకు ప్రేమ, నీకు అన్ని అనువుగా చేస్తున్నారని ప్రేమ. ఏదో ఒకరోజు వాళ్ళు నీకు అనుకున్నట్లుగా తీయక వేరేగా చేస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ ప్రేమ ఏమిటో, నీ ప్రేమ ఏమిటో. చూస్తున్నాం కదండి లోకంలో. కనుక పరిస్థితులు మారుతూ ఉన్నప్పుడు కూడా నీ ప్రేమ మారకుండా ఉంటే అది గొప్ప. అర్థమైందా? మనం చూసే లోకంలో చూస్తూ ఉన్నాం, ఈ ప్రపంచం అంతా అంతే. కనుక తమో గుణం నుంచి బయటపడాలంటే రజోగుణంలోకి రావాలి. రజోగుణంలోకి రావాలంటే కర్మయోగం చేయాలి. కర్మయోగం అంటే పంచమహాయజ్ఞాలు చేయాలి. ప్రతిరోజు దైవ పూజ, పితృయజ్ఞం, ఋషి యజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం నిస్వార్థంగా చేయాలి. ఏమీ ఎదురు చూడకూడదు. ఈశ్వర అర్పణ వస్తు అని చేయాలి. తర్వాత ఈ రజోగుణం వచ్చిన తర్వాత మళ్ళీ పర్సన్ బికమ్ వర్కహాలిక్. చేసి 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 ఇంకా అదే పనులు పడతాడు, అలవాటు పడిపోతాడు. వర్క్ ఈజ్ వర్షిప్ అంటాడు. సర్వ్ టు హ్యుమానిటీ, నారాయణ సేవ, మానవ సేవ, మాధవ సేవ అని చెప్పి ఇంక అందులో పడతాడు, బయటపడడు. రజోగుణం ఎక్కువ, కాలు చేయి ఊరికే ఉండదు, ఏదో పని చేస్తూనే ఉండాలి. ఊరికే ఉంటే బోర్ కొడుతుందిట. అప్పుడు శాస్త్రం అంటుంది ఇంకా నీకు పరిపక్వత రాలేదు, హాఫ్ పరిపక్వతే వచ్చింది. పూర్తిగా పరిపక్వత రావాలా లేదా? బాగా పండిన మామిడి పండు తింటారా, హాఫ్ పండిన మామిడి పండు తింటారా? అందులో తీపి ఉండదు, తినడం కష్టం, బాగా పండాలి. అలాగే మనస్సు కూడా బాగా పరిపక్వత రావాలంటే ఆ రజోగుణం నుంచి బయటపడాలి. రజోగుణం ఉన్నా కూడా నీకు కోపం, తాపం, నువ్వు చేసేదంతా నేను ఇంత మంచిగా చేస్తున్నాను, ఎన్ని పనులు చేస్తున్నాను, మీ అందరి కోసం చేస్తున్నాను, నిస్వార్థంగా చేస్తున్నాను, ఒకటే పెద్దగా చెప్పుకుంటాడు. ఎవరు? ఈ వ్యక్తి తమోగుణం నుంచి బయటపడి రజోగుణానికి వచ్చి దేశానికి సేవ చేస్తున్నాను, ఆఫీసులో సేవ చేస్తున్నాను, ఇంట్లో సేవ చేస్తున్నాను అని చెప్పి టామ్ 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 అది ఒక గొప్పగా చెప్పుకుంటుంటాడు పది మందికి. మా కుటుంబం కోసం ఎంత చేస్తున్నాను, మా తోటి వాళ్ళ కోసం ఎంత చేస్తున్నాను అని అహంకారం ఉంటుంది అక్కడ కూడా. అది పోవడానికి రజోగుణం నుంచి నువ్వు సత్వగుణానికి రావాలి. సత్వగుణానికి రావాలంటే ఏం చేయాలి అన్నారు, ఏమున్నది, ఉపాసనా యోగం, ధ్యానం చేయాలి. ప్రాణాయామం, ధారణ, ధ్యాన, సమాధిలు ఈ అభ్యాసం చేస్తే, ఉపాసనా యోగం చేస్తే ఆ విక్షేపం పోతుంది. ఆ విక్షేపం పోవడం వల్ల ఏమవుతుంది, రజోగుణ నుంచి సత్వగుణానికి వస్తాం. అందుకని రిటైర్మెంట్ పెట్టారు. యాక్చువల్గా రిటైర్మెంట్ పెట్టినా కూడా రిటైర్ అయి కూర్చోరు కదా, ఏం కాస్త జపం చేసుకుంటాను, పారాయణం చేసుకుంటాను, కాస్త ఉపాస చదవచ్చు, చదువుతూ కూర్చోవచ్చు కదా అంటే కూర్చోరు, ధ్యానం చేయొచ్చు కదా అంటే ఆహా ఇంతకాలం చేసిన తర్వాత ఇప్పుడు కామ్గా ఎట్లా కూర్చుంటామండి. ఆఫీస్ వాళ్ళు పిలిచారు మమ్మల్ని, ఒక ఆయన చెప్తాడు ఇవాడ వచ్చి, ఏమండి మీ సర్వీసెస్ ఆర్ వెరీ గుడ్, కష్టపడుతున్నాడు చేయలేక, ఆఫీస్ ప్రెషర్ ఆయనకి ఆల్రెడీ, ఇంట్లో అమ్మ సిక్, కొడుకు కూడా ఇస్ నాట్ ఏబుల్డ్ పర్సన్, అట్లా కష్టపడుతూ కూడా రిజైన్ చేయక చేయకుండా ఇప్పుడు ఇంకా వీలు కాక రిజైన్ చేస్తే ఆఫీస్ వాళ్ళు అంటారు మీ సర్వీసెస్ మాకు కావాలండి, కొంచెం మీ కన్సల్టెన్సీ మాకు కావాలి, అందుకని మీరు అప్పుడప్పుడు వస్తుండండి, మీరు రోజు రావద్దు, ఇట్లా లాగుతారు. ఏం వదిలిపెట్టచ్చు కదా, ఇంతకాలం చేసావు కదా, డబ్బులు అవసరము లేదు, ఫైనాన్షియల్గా బాగానే ఉన్నారు, సొంత ఇల్లు ఉన్నది, అన్నీ ఉన్నాయి, ఇంకా ఎందుకు రా అంటే, అయ్యో నేను రాజసిక్ కదండి, నేను యాక్టివ్గా ఉండేవాడిని, సడన్గా ఏం చేయకపోతే ఏం చేయొద్దని ఎవరన్నారు, గుడికి వెళ్ళు రోజు, పూజ చేయి ఇంట్లో, పారాయణం చెయ్యి, దైవ పూజ చేయొచ్చు కదా యాక్టివ్ అయితే, అది చేయడు. చూడండి మనిషి ఆ రాజసిక్ నుంచి సత్వగుణానికి రావాలి, రాకపోతే ఏజ్ వచ్చే కొద్దీ దానికి తగినట్లుగా నీ గుణాలు కూడా మారాలి. మారకపోతే ఏమవుతుందంటే అనేకమైనటువంటి వ్యాధులు వస్తాయి మనిషికి. దానికి తగినట్లుగా మనస్సు పరిపక్వత చెందుతూ రాకపోతే, ఆశ్రమాలు ఎందుకు పెట్టారు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, వర్ణధర్మాలు ఎందుకు పెట్టారు, వాళ్ళందరూ పిచ్చివాళ్ళు అయి పెట్టారా, పని పాట లేక పెట్టారండి, మన క్షేమం కోసమే కదా పెట్టారు. రిటైర్మెంట్ పెట్టారంటే ఇంకంతే టక్కున అయిపోయింది, దట్స్ ఆల్, నో అదర్ వర్క్. అట్లాంటి స్థితికి రాలేకపోతున్నారు చాలామంది. ఇప్పుడు నేను మొన్న చెప్పాను కదా, అమెరికా వెళ్ళారు, గ్రీన్ కార్డు తీసుకున్నాడు తండ్రి, తల్లి తండ్రి ఇద్దరు గ్రీన్ కార్డు తీసుకున్నారు, అబ్బాయి అమ్మాయి అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు ఈయన ఎక్స్ట్రా చదువుతున్నాడు కోర్సులు, మా వారు కోర్సులు చదువుతున్నారండి, కరస్పాండెన్స్ కోర్సు ఇంటర్నెట్లోనే చదువుతున్నారు. ఇంకా ఎందుకు మీ వారు చదవడం, రిటైర్ అయిపోయి 8 ఏళ్ళు అయింది, ఇప్పుడు కోర్సు చదువుతున్నారు, ఎందుకండి కోర్సు అని చెప్పి అడిగా ఆ స్టూడెంట్ని. అడిగితే ఏమండి అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ సెటిల్ అయిపోతాం కదా, గ్రీన్ కార్డు వచ్చింది కదా, మరి అక్కడికి పోయి మా అబ్బాయి మీద ఆధారపడాలి కదా, ఎందుకండి ఫైనాన్షియల్గా వాళ్ళ మీద ఆధారపడటం, అంతా కాస్ట్లీ కదా, అందుకని అక్కడికి వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకుందామని అక్కడికి పోయి ఉద్యోగం చేసుకుంటాడు ఆయన, అందుకని కోర్సు చదువుతున్నాడు. ఏం చెప్తాను చెప్పండి, అంటే ఎంత రాజసిక్ చూసారా మనిషి, హీస్ వెరీ రాజసిక్, హైలీ రాజసిక్ పర్సన్. అయితే రాజసిక్ అనేటువంటిది ఏమవుతుంది, ఒక టాలెంటే, కానీ ఎంతవరకు, ఎప్పటి వరకు ఉండాలి, అప్పటి వరకే ఉండాలి, లేకపోతే ఏమవుతుంది, పుణ్యం లేదు, పురుషార్థం లేదు, మనిషి గమ్యమే మర్చిపోయినాడు. కనుక శాస్త్రం చెప్తుంది ఉపాసనా యోగం చెయ్యి, ధ్యానం చెయ్యి, భగవత్ చింతన చెయ్యి, మనస్సును ఏకాగ్రత పరచు, పరిచి నువ్వు సత్వగుణానికి రావడానికి అది సహాయపడుతుంది. తమోగుణం నుంచి రజోగుణం, రజోగుణం నుంచి సత్వగుణం, సత్వగుణానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ రోజులో వాళ్ళకి రుచించవు లేదండి, ఈ మాటలన్నీ రుచించవు, నీకు రుచించినా రుచించకపోయినా శాస్త్రం చెప్పుకుంటూ పోతుంది, రుచిస్తుందా విను, వినకపోతే నీకే తెలుస్తుంది ఒక రోజుకి అంటుంది శాస్త్రం. ఎవరికోసం శాస్త్రం వెయిట్ చేయదండి, అర్థమైందా, శాస్త్రం తన యొక్క పని తను చేసుకుంటూ పోతుంది, తింటావా విను, లేదంటావా ఆల్ ద బెస్ట్ అంటుంది. అప్పుడు సత్వగుణం వచ్చినప్పుడు ఉపాసన చేయడం వల్ల మనసు కామ్ డౌన్ అయ్యి శుద్ధత ఏర్పడుతుంది మనసులో, సాత్విక ప్రధానమైపోతుంది మనస్సు. సత్వ ప్రధానం కాగానే మనస్సుకి జ్ఞాన యోగ్యత వస్తుంది, అది పరిపక్వత అన్న మెచ్యూరిటీ వస్తుంది, యాక్సెప్టెన్స్. ఇంకా దేనికి కూడా అలజడి చెందదు మనస్సు. ఆ సత్వగుణం వచ్చినప్పుడు జ్ఞాన యోగ్యత వచ్చి మనిషికి, ఆ జ్ఞాన యోగ్యత వలన మనిషిలో మానసిక పరిపక్వత బాగా వచ్చిన తర్వాత మనశ్శాంతి చోటు చేసుకొని ఒక గురువు దగ్గరికి వెళదాం, చదువుదాం, చదివింది అర్థం చేసుకోగలుగుతాడు మనిషి. ఎప్పుడు ఆ సత్వగుణం ఉన్నప్పుడు మాత్రమే. రజోగుణం ఉన్నవాళ్ళకి అర్థం కాదు. హైపర్ యాక్టివిటీ ఉన్నవాళ్ళకి శాస్త్రం ఎంటర్ కాదు మనసులో. ఎందుకంటే దానికి ఒక మైండ్ ట్రాంక్విలిటీ కావాలి, కామ్నెస్ ఉండాలి, రిలాక్స్డ్గా ఉండాలి, వర్రీ ఉండకూడదు, అలజడి ఉండకూడదు మనస్సులో. అప్పుడే ఇది లోపలికి వంటపడుతుంది. సత్వగుణ ప్రధానం కావాలి. కనుక మూడు గుణాలు తమోగుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సత్వగుణానికి రావాలి గ్రాడ్యువల్గా. చిన్నపిల్లవాడికి నిద్రపోతాడు బాగా. ఎన్ని గంటలు నిద్రపోతాడు తెలుసా చిన్నపిల్లవాడు, పసిపిల్లవాడు? 18-20 గంటలు నిద్రపోతాడు. ఆ పాలు తాగే టైం తప్ప మిగతా టైం అంతా నిద్రపోతాడు. ఏ దేనికి సింబల్ అది? ఏ గుణానికి ప్రతీకం? తమో గుణం. దాని నుంచి యాక్టివ్ అవుతాడు అవుతాడు అవుతాడు. తర్వాత ఎంత యాక్టివ్ అంటే వాడిని పట్టుకోలేము. రజోగుణం, రజోగుణం కొన్ని సంవత్సరాలు, అది అయిన తర్వాత మెచ్యూరిటీ రావాలి, వచ్చి సత్వగుణానికి రావాలి, గ్రాడ్యువల్గా రావాలి. ఎప్పుడు వస్తావు నువ్వు? ఆశ, మోహం, ధన ఆశ, ఇవి కావాలి అవి కావాలి అనేటువంటి ఒక లోపల ఒక తీవ్రమైనటువంటి కాంక్ష ఉన్నంతసేపు నువ్వు రజోగుణంలోనే తిరుగుతూ ఉంటావు. సత్వగుణం రావాలి అంటే చాలు, తృప్తి, ఆనందం, ఉన్నదాంతోనే ఆనందంగా ఉండగలిగే స్థితి రావడం సత్వగుణం వల్ల వస్తుంది. అప్పటికి నువ్వు అన్నీ సంపాదించుకొని ఇచ్చింది భగవంతుడికి, చాలు నాయన నువ్వు ఇన్ని ఇచ్చావు నాకు, థ్యాంక్ యూ అని చెప్పొచ్చు కదా. ఆహా, ఇంకా కావాలిట. అప్పుడు ఆ పనిష్మెంట్ అనుభవించాల్సి వస్తుంది మనిషి. అది వచ్చినప్పుడు మనం గనక విడవకపోతే, ఆ మెచ్యూరిటీకి మనం గనక ప్రయత్నం చేయకపోతే, వీ హ్యావ్ టు పే ద ప్రైస్. ఎందుకంటే బాడీ కెనాట్ కోఆపరేట్, దానికి శక్తి తగ్గిపోతూ ఉన్నది, జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది, ఇంకా యాక్టివ్గా ఉండడానికి నువ్వు పనికిరావు. కానీ నువ్వు ఉండాలంటావు, ఆఫీసులో వాడు పోపో అంటారు, నేను పోను పోను అంటావు, చూసారా? కనుక నువ్వు చాలా టాలెంట్గా ఉన్నావు, బాగా చేస్తున్నావు అన్నప్పుడే మనం మర్యాదగా బయటకు వస్తే అందం సందం. ఇంట్లో కూడా కోడలు వచ్చిన తర్వాత అమ్మ నువ్వు చూసుకో అని చెప్పొచ్చు కదా. ఈ అత్తగారు ఆహా నాకు ఇంకా శక్తి ఉన్నది నేనే చేస్తాను అని వంటింట్లో తిరుగుతూనే ఉంటుంది, గుడుగుడు గుంజం గుండె రాగల్లాగా. శక్తి ఉన్నంత మాత్రం చెయ్యాలని ఎక్కడ లేదు. యూ హ్యావ్ టు గివ్ ద రెస్పాన్సిబిలిటీ టు ద నెక్స్ట్. ఇచ్చేసాయి ఎలా చేస్తారో ఏమో. ఎలా చేస్తానంటే నువ్వు ఎలా చేసావు? నువ్వు ఫస్ట్గా కొడలుగా వెళ్ళినప్పుడు ఎలా చేసావు? అలాగే చేసుకుంటారు వాళ్ళు కూడా, వదిలిపెట్టేసాయి. అది మెచ్యూరిటీ అంటే. కనుక మన బాధ్యత అయిపోయినప్పుడు ఇంకా దాంట్లో ఎంటర్ కాకూడదు. డోంట్ పోక్ యువర్ నోస్ అంటారు, అంటే అన్నిట్లో జ్వరపడకూడదు మనం. అది చూడటానికి బాగుండదు, మర్యాదగా ఉండదు. కనుక వాళ్ళు మనల్ని వెళ్ళమనే లోపల మనమే వెళ్ళొస్తామని చెప్పడం మర్యాద. మన విలువను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ప్రతి ఫీల్డ్ అంతే, ప్రతి ఫీల్డ్ అంతే. అలా మనం నో చెప్పకపోతే, ప్రతిదానికి నో చెప్పడం తెలుసుకోవాలి. ఎప్పుడు ఎక్కడ నో చెప్పాలో చెప్పాలి, తీరాలి, మర్యాదగా చెప్పాలి. నో అని చెప్పకూడదు అని చెప్పి చెప్పాను, నవ్వుతూ చిరునవ్వుతూ. అప్పుడు సత్వగుణానికి నువ్వు తయారవుతే. కనుక ఏజ్ ప్రకారం అండి, తమో గుణం నుంచి రజోగుణం, రజోగుణం అంటూ పిల్లలందరినీ పోషిస్తూ చిన్నప్పుడు నువ్వే 25 ఏళ్ళప్పుడు 30 ఏళ్ళప్పుడు నేను సత్వగుణం అంటే అవసరం లేదు, శాస్త్రం అంటుంది ఓకే ఎర్న్ చేయి మనీ అని అన్నది. నువ్వు 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి కూడా ఎర్న్ చేస్తానంటే శాస్త్రానికి కోపం వస్తుందా రాదా? ఇన్ని సంవత్సరాలు నీకు ఇస్తే ఇంకా ఏమిటి, దానికోసం పాకులాడతావు? వానప్రస్థాశ్రమం కృష్ణారామ అనుకుంటూ భగవచ్చింతన చెయ్యి. భగవచ్చింతన ఏముందండి, ఆఫీసులోనైనా చేస్తానన్నాడు. అది సత్వగుణాన్ని ఇవ్వదు. సత్వగుణాన్ని ఇచ్చేది ఎప్పుడు కూడా కామ్, క్వయట్నెస్. అది ఒక అందం. ఆ వయస్సుకి ఆ సత్వగుణం వస్తే అది ఒక అందం అన్నారు. చూసారా, ఏ వయస్సుకి ఆ వయసుకు తగ్గట్లుగా ఉండాలి మనిషి. అది సత్వగుణ ప్రధానమైనప్పుడు జ్ఞాన యోగ్యత, జ్ఞానప్రాప్తి అన్నీ వస్తాయి. కనుక గుణత్రయ అనాత్మ, గుణ అతీత ఆత్మ. ఇప్పుడు 14వ అధ్యాయంలో పురుష ప్రకృతి, ఆత్మ అనాత్మ, క్షేత్రక్షేత్రజ్ఞ చెప్పినట్లుగానే మరొక ఆత్మ అనాత్మ వివేక 14వ అధ్యాయంలో. మనిషి ఎలా కర్మయోగం ద్వారా తమోగుణాన్ని పోగొట్టుకొని, ఉపాసన యోగం ద్వారా రజోగుణాన్ని తగ్గించుకొని వదిలిపెట్టి కొంతకాలానికి, అదొక దశాబ్దం పడుతుంది, కర్మయోగం ఒక దశాబ్దం అభ్యాసం. దశాబ్దం అంటే తెలుసా ఏంటి? 10 సంవత్సరాలు. ఉపాసన యోగం ఒక దశాబ్దం, అది నువ్వు స్టార్ట్ చేసేటప్పటికి నీకు 30 ఏళ్ళు. 30 నుంచి 40 కర్మయోగం, 40 నుంచి 50 ఉపాసన యోగం, ఇంకా 50కి వస్తే, 50 అప్పుడు జ్ఞానయోగానికి వస్తే, సత్వగుణానికి వస్తే జ్ఞానయోగం ఒక దశాబ్దం, 3 దశాబ్దాలు పడుతుంది అప్పుడు నువ్వు సత్వగుణానికి వచ్చేటప్పటికి. ఇదంతా వెల్ డిజైన్ అండి. శాస్త్రంలో ఎక్కడ అటు ఇటు ఏముండదు, పక్క డిజైన్ ఇదంతా కూడా. ఆ పక్క డిజైన్ తెలుసుకున్నామంటే యువర్ లైఫ్ ఈజ్ ఎక్సలెంట్. తెలుసుకోలేదా, యు పే ద ప్రైస్. కానీ చాలామంది ఈ యొక్క విద్యకి రాకపోవడం అన్నా, తెలుసుకోకపోవడం అన్నా, ఆ వాల్యుబుల్ టైం అది పోతుంది. ఎప్పుడు ఏది నేర్చుకోవాలో తెలుసుకోక. కనుక ఈ యొక్క స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అనేది ఎంత అవసరమో చూసారా? ఎప్పుడు నేర్చుకోవాలి, ఎప్పుడు చదువుకోవాలి? మనం అనుకుంటాం స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అంటే ఆధ్యాత్మికం క్లాసులు, స్వాములు, స్వామినీలు, ఈ యొక్క వేదాంతం క్లాసులన్నీ ఎప్పుడు అంటే జుట్టంతా నిరిచిపోయిన తర్వాత మనం ఎందుకు పనికిరానప్పుడు క్లాసులకు వెళ్ళాలనుకుంటారు జనం. అది కాదు, యుక్త వయసులో ఉన్నప్పుడే దీన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని కొంచెం కొంచెంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావాలి. అది మనం ఆధునిక విద్యలో పడి ఈ విద్యని చాలా చాలా ఏమిటి ఆల్మోస్ట్ నిల్ అట్లాంటి స్థితిలో ఉన్నాం ఇప్పుడు. అందుకే పిల్లలకి కూడా ఇప్పుడున్న యుక్త వయసులో ఉన్న వాళ్ళకి, వాళ్ళకి ఏమిటి జీవితం, గమ్యం ఏమిటి, ఏం చెయ్యాలి, ఇది ఎలా దీన్ని చక్కగా సక్రమంగా తీసుకువెళ్ళాలనే దానికి మార్గదర్శనం లేదు. కష్టపడి బాధపడుతూ అప్పుడు చివరికి భగవద్గీతలో ఏం చెప్పారు కృష్ణ అని వెతుకుతారు. ఏమర్థమవుతుంది అప్పుడు? నీ అంతటి నువ్వు చదివితే అర్థమయ్యేది కాదు. అదే గురువు దగ్గర చదువుతూ వింటూ వింటూ ఉపన్యాసాలు వింటూ ఉంటే నీ జీవితాన్ని ఇట్లా చక్కగా మలుచుకునేవాడు. అర్థమైందా? కనుక ఇది అందరికీ అవసరం. ఏమిటి ఇప్పుడు గుణత్రయం అంటే అనాత్మ, సత్వ, రజస్, తమోగుణాలు. తమోగుణం, రజోగుణం, సత్వగుణం, 3 గుణాలు, గుణత్రయం, అనాత్మ. కనుక నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? సత్వగుణానికి వచ్చి సత్వాన్ని కూడా దాటిపోవాలి. ఆత్మని నేను గుణ త్రయ విలక్షణ ఆత్మ, గుణాతీత ఆత్మ నేను అని తెలుసుకోవాలి. గుణాలలో ఉన్నంతసేపు కూడా నీకు బాధ ఉంటూనే ఉంటుంది. కనుక తమోగుణా నుంచి రజోగుణం, రజోగుణా నుంచి సత్వగుణానికి వచ్చి సత్వగుణం కూడా గోల్డెన్ చైన్ లాంటిదే. మళ్ళీ అది బంధిస్తుంది. కామ్గా ఉంది మనస్సు, ఇల్లు కామ్గా ఉంది, ఇంకెవరన్నా సౌండ్ వచ్చినా ఏదన్నా అయినా కానీ తట్టుకోలేడు. ఈ సత్వగుణం ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఇది. అందుకని సత్వగుణం కూడా దానికి ఎడిక్ట్ అయిపోతాడు మనిషి. కామ్గా ప్రశాంతంగా చాలా సాత్విక్ అండి, సో సాత్విక్ అన్నట్టు. ఆ సాత్విక్ అనేది కూడా ప్రతిబంధకమే ఆత్మజ్ఞానానికి. అవన్నీ అనాత్మలో ఉన్నాయి, శరీరంలో. మనస్సు శరీరానికి సంబంధించినవి. తమోగుణం, రజోగుణం, సత్వగుణం, గుణత్రయం, అనాత్మ. అర్జున, గుణ అతీతుడివి కావాలి నువ్వు. అంటే నేను ఆత్మని, నాకు ఈ 3 గుణాలు లేవు అని తెలుసుకోవాలి. గుణాతీతో భవ అర్జున, ఆత్మ అని తెలుసుకో అంటున్నారు. కనుక ఆత్మ అనాత్మ వివేకం, ప్రకృతి పురుష వివేకం, క్షేత్రక్షేత్రజ్ఞ వివేకం, గుణత్రయ గుణాతీత వివేకం. ఇదంతా వివేకం అండి. ఇన్ని నిమిషాలు మాట్లాడింది ఏమిటి? వివేకాన్ని పెంచుకోవడం కోసం. అయితే అయ్యో ఇంతకాలం వేస్ట్ అయిపోయిందండి, ఇవన్నీ తెలియలేదండి, ఇంతవరకు చదువుకోలేదండి, అట్లా బాధపడి ఏం ప్రయోజనం లేదు. బాధపడటం వలన జరిగేది ఏమీ లేదు. పాజిటివ్గానే ఆలోచించాలి. పర్వాలేదు, ఇప్పటికైనా కళ్ళు తెరిచాం, ఇప్పుడైనా తెలుసుకుంటున్నాం. తెలుసుకొని ఈ విషయాన్ని నిజంగా నేను గనక గ్రహిస్తే దీన్ని 10 మందికి, లేకపోతే నా కుటుంబంలో వాళ్ళకి కనీసం తెలియజేద్దాం. వింటారో వినరో అది వేరే విషయం, చెప్పి చూద్దాం తెలుసుకుంటారో లేదో. మనం ముందు గ్రహించి మన మాట వింటారు అన్నప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పుకోవడం, ఈ మార్గంలోకి వాళ్ళని ఇండైరెక్ట్గా కనీసం వచ్చేటట్లు చేయడం, డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా. అలా మనం చేస్తే మనకు ఒక తృప్తి ఉంటుంది, మనం కూడా అందులో ఆ చింతనలోనే ఉంటాం అలా చేస్తూ. కనుక నిరుత్సాహపడటం కానీ ఏం చేయలేకపోయినాం అని చెప్పి నెగిటివ్గా ఆలోచించనే కూడదు. అసలు వేదాంతం చదివేవాళ్ళు ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉండాలి. ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద ఫస్ట్ అట్లా అనుకుంటూ వెళుతూ ఉండాలి. లోపల తెలుసు మనకు మనం ఏం లేదు, చాలా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఏదేదో చదువుతున్నాం కానీ అనుకుంటాం. కానీ నిరుత్సాహపడకూడదు. నిరుత్సాహపడితే ముందుకెళ్ళలేము. లెట్ మీ సీ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్, మేక్ ఇట్, యూటిలైజ్ ఇట్. ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు అంటుంటారు చూసారు మన వాళ్ళు, మరే ఇప్పటికైనా మించిపోయింది లేదురా అన్నట్లుగానే మనం కూడా ఇప్పటికైనా మించిపోయింది లేదు, రావాల్సినప్పుడు వచ్చింది అది. అంతే, ఈ టైంకు మనకు అది ఆ మెలకు వచ్చింది. భగవంతుడా, ఇది రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో, కనుక వీఆర్ ఫార్చునేట్ అని చెప్పి భగవంతుడా కొంచెం బండిని స్పీడ్గా నడిపించును ఆయన అని చెప్పి ఆయన అడిగితే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు, త్వరగా నడిపిస్తాడు. అందుకని ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన వాక్కులని మన చెవుల్లో వేసుకొని ఆ చెవుల ద్వారా మనసులోకి వెళ్ళి, ఆ మనసు ద్వారా బుద్ధిలోకి వెళ్ళి, ఆ బుద్ధిలో పనిచేస్తే మన జీవితం ఆనందమయం అన్నారు. ఇది దీనికి బ్యాక్గ్రౌండ్. గుణత్రయం నుంచి గుణాతీతకి స్థితికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి, హౌ టు హ్యాండిల్. అసలు ఫస్ట్ మనలో 3 గుణాలు ఉన్న సంగతి గుర్తులేదు మనకు. 3 గుణాలు ఉన్నాయి, గుణాల వలననే ఏర్పడింది శరీరం అని చెప్తూ ఇప్పుడు కృష్ణ పరమాత్మ మొదలు పెడుతున్నారు. అథ చతుర్దశోధ్యాయ శ్రీ భగవానువాచ పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతః. చతుర్దశ, చతుః అంటే 4, చతుర్ అంటే 4, దశ అంటే 10, 10 + 4 14, 14వ అధ్యాయం అని అర్థం. కృష్ణుడి యొక్క సమాధానంతోనే మొదలవుతుంది. అర్జునుడి ప్రశ్న లేదు ఇందులో, ఇప్పుడు మొదట్లో శ్రీ భగవాను వాచ ఏమంటున్నారు కృష్ణ పరమాత్మ, హే అర్జున, జ్ఞానానాం ఉత్తమం జ్ఞానం, జ్ఞానానాం ఉత్తమం పరం జ్ఞానం, ఉత్తమం పరం జ్ఞానం భూయః ప్రవక్ష్యామి. ఇది అన్వయ. జ్ఞానములన్నింటిలోకి కూడా ఉత్తమమైన జ్ఞానాన్ని, చాలా ఉత్తమమైన పరం ఉత్తమం జ్ఞానం నీకు భూయః ప్రవక్ష్యామి మళ్ళీ చెప్తానంటున్నాడు. అంటే నీకు ఇంతకుముందు చెప్పున్నాను, నీకు గుర్తుందో లేదో నాకు తెలీదు, భూయః అంటే మళ్ళీ తిరిగి చెప్తున్నానన్నాడు. అలా మళ్ళీ మళ్ళీ వినాలి. శాస్త్రం వినడానికి అలసిపోకూడదు మనిషి. జీవితాంతమైనా సరే ఇంకా ఇంకా వినాలని ఆ కోరిక ఉండాలి. అటువంటి కోరిక మనల్ని త్వరగా ఆ ముక్తిని పొందడానికి దోహదపడుతుంది. అటువంటి కోరిక విన్నా కూడా తనివి తీరకూడదు, ఎంత విన్నా తనివి తీరకూడదు, ఇంకా వినాలనుందండి, ఇంకా వినాలనుందండి. ఆనందం, అంతటి గొప్ప జ్ఞానం, ఉత్తమం జ్ఞానం. కృష్ణ పరమాత్మ కూడా అలసిపోకుండా మళ్ళీ చెప్తానంటున్నాడు. ఇందాక చెప్పావు కదా అంటే మళ్ళీ చెప్తాను అర్జున, విను, నువ్వు సరిగ్గా విన్నావో లేదో, ఏదో బాధలో ఉన్నావు, కాస్త మళ్ళీ చెప్తే ఇంకొంచెం. అది అర్థం. గురువు అయిన వాడు చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తే అట్టన్న వాడి మనసులోకి బాగా ఎక్కి అర్థమవుతుందనే ఉద్దేశంతో భూయ ప్రవక్ష్యామి అన్నాడు. చూసారా కరుణ, కృష్ణ పరమాత్మ కరుణ. మరలా తిరిగి చెప్తాను అర్జున, ఎందుకని యజ్ఞాత్వా, ఏ జ్ఞానాన్నైతే తెలుసుకొని మునయ సర్వే, ఆ జ్ఞానులందరూ కూడా, మునయ అంటే జ్ఞానులు, జ్ఞానులందరూ కూడా సర్వే అందరూ పరాం సిద్ధిం ఇతః గతాః, వాళ్ళు సిద్ధిని పొందారు. పరాం సిద్ధిం, మోక్షాఖ్యం సిద్ధిం, మోక్షం అనేటటువంటి సిద్ధిని పొందారు. ఈ యొక్క జ్ఞానాన్ని పొంది వాళ్ళు కనుక అది మళ్ళీ నీకు చెప్తాను. అర్జునుడు అడిగిన విషయాన్ని మర్చిపోలే కృష్ణుడు, నాకు శ్రేయస్సు ఏదో అది చెప్పు అన్నాడు. నిశ్చయం బ్రూహి అన్నాడు. కనుక శ్రేయస్సు అంటే ఏముందండి, ఒక్కటే, మోక్షం. కనుక అర్జునుడు అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ ఆ మోక్ష ప్రాప్తిని కలిగించాలి అర్జునుడికి. అందుకని చెప్తున్నారు ఇక్కడ సిద్ధిం ఇతహ. ఇతహ అంటే ఈ మరణం తర్వాత, ఈ జన్మ తర్వాత ఇంకా వాళ్ళకి మరల జన్మ ఉండదు. ఇతహ అంటే ఈ జన్మము నుంచి వాళ్ళు ముక్తి పొందుతారు. అస్మాత్ దేహ బంధనాత్ అని అర్థం. ఇతహ అంటే ఈ దేహం అనే బంధము నుండి వారు ముక్తులవుతారు. సిద్ధిం గతాహ ఊర్ధ్వం ప్రాప్తాహ అని అర్థం. అంటే ఆత్మని పొందుతారు. రెండవ శ్లోకం. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతః సర్గే పినోపజాయంతే ప్రళయేనవ్యథంతి చ. ఇదం జ్ఞానం, ఈ పరం జ్ఞానం, ఉత్తమం జ్ఞానం, దీనిని ఉపాశ్రిత్య, దీనిని ఆశ్రయించి. ఆశ్రయించి అంటే శ్రవణం చేసి, మననం చేసి, నిధిధ్యాసనం చేసి. ఉపాశ్రిత్య ఏం పొందారంటావా, మమ సాధర్మ్యం ఆగతా, నా దగ్గరికి వచ్చారు వాళ్ళు, నన్ను పొందారు అంటే నన్ను తెలుసుకున్నారు అని అర్థం. మమ సాధర్మ్యం ఐక్యం, ఈశ్వర ఐక్యం ఆగతాహ అంటే మత్స్వరూపం ప్రాప్తాహ, నా స్వరూపాన్ని పొందారు. నా స్వరూపాన్ని పొందడం అంటే ఈ శరీరంలో ఉండగానే వాళ్ళు వారు తమ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నారు. ఆ ఆత్మస్వరూపమే పరమాత్ముడి స్వరూపమని తెలుసుకున్నారు. నా స్వరూపం ఆత్మస్వరూపం కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. మమ సాధర్మ్యం అంటే భగవంతుడి యొక్క లక్ష్యార్థ స్వరూపం ఏమిటి, లక్ష్యార్థం అంటే ఆత్మ చైతన్యం. వాళ్ళ యొక్క స్వరూపం కూడా ఆత్మ చైతన్యం. కనుక భగవంతుడి నిజస్వరూపం ఆత్మ చైతన్యం, నా స్వరూపం కూడా ఆత్మ చైతన్యం. అప్పుడు ఆత్మ చైతన్యం అంతటా ఉన్నది, ఒక్కటే, నేను పరమాత్మ వేరు కాదు. ఆయన సర్వజ్ఞత్వం, సర్వవ్యాపిత్వం శరీర దృష్ట్యా. ఇది శరీర దృష్ట్యా, అది ప్రపంచ దృష్ట్యా. వ్యష్టి సమష్టి ఇవి సత్యం కాదు, అవి వ్యావహారికం, మాయా, కానీ ఉనికి ఎరుకనైనటువంటి ఆత్మతత్వాన్ని నేను సత్యం జ్ఞానం అనంతం, ఆయన సత్యం జ్ఞానం అనంతం అని తెలుసుకున్నారు. ఈ జ్ఞానాన్ని పొంది వాళ్ళు నాతో ఐక్యమైనారంటే ఏమిటి, వారి యొక్క ఉనికి ఎరుకని నా ఉనికి ఎరుకని ఒకటే అని తెలుసుకున్నారు. అది అర్థం. ఎగ్జిస్టెన్స్ కాన్షియస్నెస్ ప్రిన్సిపల్, రెండు ఎగ్జిస్టెన్సులు లేవు, రెండు కాన్షియస్నెస్లు లేవు, ఉన్నది ఒకటే ఎగ్జిస్టెన్స్ ఒకటే కాన్షియస్నెస్, అది ఐక్యం అంటే. అంతేగాని చిన్నగా పోయి ఆయనను చిన్న కలిసిపోయినారన్న, అవన్నీ పిల్లలకి చెప్పే కథలు. అర్థమైందా? లేదండి నాకు ఆ కథే బాగుందంటావా, అక్కడే కూర్చో. అవి చెప్పింది శాస్త్రం, భగవంతుడిలో లీనమైపోవడం, ఆయనలో కలిసిపోవడం, ఇవన్నీ ఎవరికి చెప్పారు? ఎందుకు చెప్పారంటే మంద అధికారుల కోసం. అంటే మనిషి ఎదగడానికి టైం పడుతుంది, అర్థం చేసుకోవడానికి టైం పడుతుందని చెప్పి మొదటి మెట్టుగా చెప్పారు. నువ్వు 9 ఏళ్ళప్పుడు వినవలసిన మాట అది, 10 ఏళ్ళప్పుడు వినవలసిన మాట అది, 19 ఏళ్ళప్పుడు వినవలసింది. అంతేగాని 90 ఏట కూడా పోయి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు, నీలో కలుపుకో అని మనే చెప్పింది. అలా చెప్తే భగవంతుడు బాధపడతాడు తెలుసా? భగవంతుని ఎంత బాధ పెడుతున్నామో తెలుసా మనం? నిజంగా ఉపచారం కాదు మనం చేసేది, అపచారం. షోడశోపచారం కాదు నాయన, షోడశ అపచారం చేస్తున్నాం మనం. ఎందుకు చేస్తున్నామంటే ఆయన చెప్పిన మాట వినడంలా మనం, ఆయన చెప్పిన మాట వినలే. మూఢాహ మానుషిం తను ఆశ్రితం, నేను ఈ మనుషుని రూపం అని చెప్పి అనుకుంటున్నారు నన్ను పిచ్చి జనం తెలియడంలా వాళ్ళకి. ఈ రూపాన్ని నేను వాళ్ళకి పూజ చేసుకోవడానికి ఇచ్చాను, ఇదే సత్యం అనుకుంటూ కూర్చున్నారు, నాకు చాలా బాధగా ఉందని చెప్పి కృష్ణ పరమాత్మే బాధపడుతున్నాడు. చదివితే కదా, నాకు సంస్కృతం రాదండి అంటాడు. సంస్కృతం ఎందుకు, తెలుగులో ఉన్నాయి కదా, తెలుగులో మాట్లాడేవాడు ఉన్నారు కదా, చదవచ్చు కదా, ఏదో వంకలు పెడతారండి, ఎందుకంటే సరిగ్గా వాయించలేదంటే మధ్యలో బాగలేదన్నట్టు ఆవిడ. సరిగ్గా వాయించడానికి మధ్యలో బాగలేదంటే ఏమిటి, నీకు వాయించడం రాదని చెప్పు. అట్లాగే మనం కూడా, నాకు సంస్కృతం రాదండి, నేను చదవలేనండి, టైం లేదండి, ఇంట్లో వీలు కావడం లేదండి, వాళ్ళు రానివ్వడం లేదండి, 100 వంకలు ఒకటారు ఉండా, ఇష్టం లేకపోతే ఎన్నైనా వంకలు పెడతాం, ఎన్ని 100 కారణాలు చెప్తాం. ఇష్టం ఉన్నవాడికి వంకలే ఉండవు, కారణాలే ఉండవు, వెళుతూనే ఉంటాడు, చదువుతూనే ఉంటాడు. కానీ మనం అన్నీ అడ్డుపుల్లలు వేసుకుంటుంటాం మనమే ప్రతిదానికి. ఇవన్నీ కాదు, ఉత్సాహం శ్రద్ధ భక్తి ఉన్నవాడికి శరీరం ఆరోగ్యం సహకరిస్తుంది, ఇంట్లో వాతావరణం సహకరిస్తుంది, అందరూ సహకరిస్తారు, ఇంకా దానికి తిరుగులేదు. ఎంత శ్రద్ధ ఉంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. కానీ మనకేమిటంటే 100 కారణాలు కనపడతాయి ముందు, ప్రయత్నం తక్కువ కారణాలు కనపడతాయి. ప్రయత్నం చేసేవాడికి ఈ కారణాలన్నీ కారణాలే కాదు, అసలు దే ఆర్ ఇన్సిగ్నిఫికెంట్. అవన్నీ ఏమిటండి, నాకు ఇది ప్రధానం అంటాడు. చూసారా, మన ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. కనుక ఇటువంటి జ్ఞానాన్ని పొంది నన్ను వాళ్ళు సాధర్మ్యం ఆగతాహ. తర్వాత ఏంటి, సర్గే అపి న ఉపజాయంతే. తర్వాత మళ్ళీ సృష్టిలో, సర్గ అంటే మళ్ళీ తిరిగి వచ్చే సృష్టిలో, సర్గే అపి సృష్టికాలే న ఉపజాయంతే, మళ్ళీ జన్మించరు, మళ్ళీ శరీరంలో పడరు, మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అనేది ఉండదు వారికి. ఉపాధి దృష్ట్యా అంటే శరీరం మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి నరక యాతన పడేటటువంటి ఇది ఉండదు వాళ్ళకి అంటున్నారు. న ఉపజాయంతే, అంతేకాదు న వ్యథంతి చ ప్రళయే. ప్రళయం వచ్చినప్పుడు మరణించడం, సృష్టి వచ్చినప్పుడు పుట్టడం, అంటే జనన మరణాలు ఉండవు అని అర్థం వాళ్ళకి. మరలా పుట్టుక గిట్టుట పుట్టుట అనేటివి రెండు ఉండవు. నా వ్యథంతి ప్రళయకాలే, నా వ్యథంతి మరణించరు, సృష్టికాలే పుట్టరు. అది సర్గే న ఉపజాయంతే ప్రళయే న వ్యథంతి. మరణ జనన మరణాలు ఉండవు. అసలు ఈ జనన మరణాలు ఉండవంటే ఏమిటండి? కొంచెం డీప్గా ఆలోచిస్తే నన్ను పొందుతారన్నాడు, వాడికి జనన మరణాలు ఉండవన్నారు. ఇది లిటరల్గా తీసుకుంటే ఇంక అంతవరకే మనం ఎదగం, మనకు జ్ఞానం రాదు. దాని వెనకాలన్న అర్థం ఏంటంటే వాళ్ళు ఆత్మస్వరూపం అని తెలుసుకున్నారు కదా, వాళ్ళని వాళ్ళు ఆత్మస్వరూపం అని తెలుసుకున్నారు, భగవంతుడి స్వరూపం కూడా ఆత్మస్వరూపం అని తెలుసుకొని నన్ను పొందారు. వాళ్ళు నన్ను పొందారంటే ఎవరు? రామ కృష్ణ శరీరాల ఆత్మస్వరూపం అని, ఆత్మస్వరూపం. ఆత్మనైన నాకు అసలు ఎప్పుడూ జన్మ లేదు, జన్మలేని వాడికి మరణం ఎట్లుంటుంది? కనుక మరణ జన్మలు అన్నీ కూడా శరీరానికే, కానీ నేను ఆత్మని, నాకు నా మృత్యుర్ నా శంక నమే జాతి భేద, నాకు జననము లేదు మరణము లేదు. సృష్టికాలే జననం కానీ ప్రళయకాలం మరణం అనేది నాకు సంబంధమే లేదు. నేను ఉనికి ఎరుకనైనటువంటి ఆత్మతత్వాన్ని అని తెలుసుకుంటారు. అది విదేహముక్తి అంటే. జీవన్ముక్తి విదేహముక్తి అనేది మామూలు మనుషులకు చెప్తాం. విదేహముక్తి అంటే జ్ఞాని మోక్షం వచ్చిన తర్వాత జీవన్ముక్తుడయ్యి శరీరాన్ని వదిలిపెడతాడు, విదేహముక్తిని పొందుతాడు అనేది ప్రిలిమినరీ స్టూడెంట్స్కి చెప్తాం, బిగినర్స్కి చెప్పే ఆన్సర్. మీరంతా అడ్వాన్స్డ్ కదా, మీ అందరికి ఏం చెప్పాలి నేను? విదేహముక్తి అంటే అడ్వాన్స్డ్ స్టూడెంట్కి చెప్పే ఆన్సర్ చెప్తున్నాను, సీక్రెట్, మామూలుగా చెప్పకూడదు అని చెప్తున్నాను. విదేహముక్తి అంటే జ్ఞాని తాను విదేహ అని తెలుసుకుంటాడు. ఇప్పుడే నేను దేహము లేనివాడిని అని తెలుసుకోవడమే విదేహముక్తి. నేను జీవించి ఉండగానే ఆత్మస్వరూపమైనటువంటి ముక్త స్వరూపము నాది, అది జీవన్ముక్తి. నాకు ఇప్పుడే నేను విదేహుణ్ణి, నాకు ఇప్పుడే దేహం లేదు, ఇంకా చనిపోయిన తర్వాత దేహం లేకపోవడం ఏమిటి అసలు? ఇప్పుడే నాకు దేహం లేదు, నేను విదేహుణ్ణే ఇప్పుడే అని తెలుసుకోవడమే విదేహముక్తి. ఇది అడ్వాన్స్డ్ స్టూడెంట్స్కి చెప్పే ఆన్సర్, బిగినర్స్కి చెప్తే అర్థం కాదు. మీరంతా అడ్వాన్స్డ్ అని చెప్తున్నా. వచ్చే శ్లోకం తర్వాత చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.